ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర దినోత్సవం. సో రోజు వచ్చినా రాకపోయినా ఈ రోజు ఇండిపెండెన్స్ లేక వచ్చాం కాబట్టి మీ పక్క వాళ్ళకి స్వతంత్రులు అయినందుకు శుభాకాంక్షలు తెలపండి. ఏమని చెప్పారు? గ్రీటింగ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్, సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనగా వాళ్ళకి హ్యాపీ వచ్చినట్టుంది. ఎందుకంటే కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది నవ్వట్లేదు, ఎందుకంటే ఏమి జరగలేదు, ఇంకే హ్యాపీ అని. కానీ రాత్రికాల సమయంలో మనం దేవునితో గడిపే ఈ సమయం డెఫినెట్ గా ఆయన గ్రంథంలో లిఖితమై ఉంటుందని నా నమ్మకం. ఎందుకు? అలీ పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారంటే అర్థం ఉంది, ఎవరు మాట్లాడినా వింటున్నారు కాబట్టి దేవుడు మీ దాన్ని ఏమంటారు, మీ ఓపిక కాదు, దేవుడు వీళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడేమని మీరు వెయిట్ చేసేటటువంటి ఆ ఓపికకి ఆశకి డెఫినెట్ గా రెసిప్రోకేట్ చేశాడు. అంటే ఆయన ఎవరికి అచ్చి ఉండడు. సో మీ సమయము విలువైనదని దేవుడు ఎంచుతున్నాడు కాబట్టి వ్యర్థం కాదని ఎరిగి దేవుని వాక్యం ద్వారా దేవుడు మన జీవితాలకి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం వచనం. చాలమ్మా, చాలు చాలు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూశాను. వాళ్ళు అప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నారా? దేవుణ్ణి మర్చిపోయి ఎంతకాలం అయింది? చాలా. సో ఈరోజు అర్ధరాత్రి ఇక్కడ కూర్చున్న మీ ప్రార్థన దేవుడు వింటాడా? ఇంట్లో పడుకున్న వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పాలి. ఇక్కడ కూర్చొని మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడా? చర్చ్కి రాకుండా ఉన్న వాళ్ళ ప్రార్థన వింటాడా దేవుడు? ఏంటి, రెండు రకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళది అంటారు. చెప్పాలి, ఎక్కడ చేసినా వాళ్ళకి ఇస్తాడే. ఎందుకని ఆయన మీకు కొద్దిగా ఎక్కువ వినాలని నేను అనుకుంటాను. ప్రభా, మరి రాని వాళ్ళకి ఒకేలా అయిని వచ్చిన వాళ్ళకి ఒకేలా వింటే ఎలాగని. అందుకనే సాయంత్రం మేము తప్పిపోయిన కుమారుడి కథ నేర్చుకున్నాం. ఆడి తప్పిపోయి వస్తే వాడికి ఫుల్ పండుగ జరిగింది, ఇంట్లో ఉన్నోడికి ఏం ఫెస్టివల్ లేదు. అలా దేవుడు చేయడు. ఎవరు బాధలో ఉంటే దానికి రెస్పాండ్ అవ్వడానికి ఒక తండ్రిగా ఆలోచిస్తాడు. కానీ ఉండండి, చెక్ చేయండి, ఈ అమ్మాయి ఎన్ని గంటలు ప్రార్థన చేసింది, ఈ అబ్బాయి ఉపవాసం ఉన్నాడా లేదా అని చెక్ చేసి అప్పుడు రిలీజ్ చేయడానికి ఆయన దేవుడు కాదు, తండ్రి. అందుకని ఆయన ఏదో ఆలోచించినా, ఏం చేయాలనుకున్నా తండ్రిగా తన ఆలోచన చొప్పున చేయాలనుకుంటాడు. కానీ నేను బాధ పెట్టాలని కాదు, లేదంటే నీ పట్ల ఏదో నువ్వు నష్టపోతే భక్తి లేదు కాబట్టి, లేదంటే నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి చేయకున్నా అని. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేయలేదు, వాళ్ళ మొరను విన్నాడు. అంటే వాళ్ళు కష్టంలో నుంచి పెట్టిన కేకను మాత్రం దేవుడు విన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఉన్న విషయం నీకు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం డెఫినెట్ గా జ్ఞాపకం చేసుకుంటాడు. 400 సంవత్సరాల తర్వాత కూడా తన మాటను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నువ్వు మర్చిపోయినా, లేదంటే నీకు గుర్తున్నా లేకపోయినా, పోయిన వారం ఏం మెసేజ్ చెప్పానంటేనే మా వాళ్ళు చెప్పట్లేదు. సో నీకు గుర్తున్నా లేకపోయినా దేవుడు ప్రామిసెస్ మాత్రం నీ జీవితంలో ఎప్పుడు నిశ్చలంగా కదలకుండా అలానే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అవి మన జీవితంలో జరగడానికి ఆతురపడతా ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో దేవుని దగ్గరకు వచ్చిన మనం ప్రతి క్షణం, అంటే ప్రతిరోజు కూడా మనం విశ్వసించాల్సింది ఏంటంటే, దేవుడు నా జీవితంలో ప్రతిరోజు పనిచేస్తున్నాడు. ఒక వాగ్దానం ద్వారా లేదంటే ఒక వారాలను బట్టి దేవుడు పనిచేయడు, కానీ ప్రతిరోజు కూడా మన కుటుంబాల్లో ఉండి పనిచేస్తాడు. కాబట్టి ఈ నిర్గమ కాండములో చెప్పినట్టు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో ఉన్న బాధను చూశాడు, మరి మీ బాధని ఎందుకు చూశాడు? ఐగుప్తులో ఉన్న వాళ్ళ బాధని అబ్రహాముతో నిబంధన చేశాడు కాబట్టి 400 సంవత్సరాలైనా. మరి మీకు, మరి మీ ప్రార్థన ఎందుకు వినాలి? అప్పుడప్పుడు చర్చికి రారు, వాక్యంలో చెప్పినట్టు చేయరు, మరి మీ ప్రార్థన ఎందుకు వినాలి చెప్పండమ్మా? డౌట్లు రావా? ఫాదర్ అంటే ఫాదరే. సో గలతీయులకు రాసిన పత్రిక 3:29 అమ్మా 3:29 గలతీయులకు వాగ్దానం ప్రకారం మీరు వారసులై ఉన్నారు. సో అబ్రహాముకి ఏమైతే ప్రామిస్ ఇవ్వబడిందో, ఏమైతే వాగ్దానం చేయబడిందో అది ఆయన వారసులు. క్రీస్తు ద్వారా ఎవరైతే వారసులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెందబడింది. కాబట్టి ఈరోజు దేవుడు నీ ప్రార్థన డెఫినెట్ గా ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన నిబంధన చేసిన వాడు, వాగ్దానం చేసిన వాడు, అది చేయడానికి ఎప్పుడు ఆలోచించేవాడు. మన క్రైస్తవ జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్న ప్రతి మాట విలువైనదని ఆయన ఎంచుతున్నాడు. దాన్ని ఎప్పుడైతే మనం నమ్మడానికి ప్రయత్నిస్తామో, దాన్ని ఆధారంగా చేసుకుని మన లైఫ్ లో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు దేవుడు పనిచేస్తున్న విషయాన్ని మనం గమనించుకోగలుగుతాం. కాబట్టి బైబిల్ను చదివేటప్పుడు, వాక్యాన్ని మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రాముఖ్యమైన వర్స్ వచ్చినప్పుడు, అంటే ఆ వాక్యం వచ్చినప్పుడు దాన్ని మనం మన గోడల మీద రాసుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్ లో రాశారు, మీరు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మీ పిల్లలకి మీరు నేర్పించాలి అని. నేర్పించాలంటే మనకి రావాలి, మనకి రావాలంటే మనం చదవాలి. సో చదివినప్పుడు ఈరోజు మెసేజ్ బాగుందా లేదా కాదు, వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని రాసుకోవాలి. రాసుకున్న తీసుకెళ్ళి ఇంటి దగ్గర గోడల మీదో, బీరువాల మీదో, లేదంటే ఎక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటే అక్కడ రాసుకోవాలి. మీకు వీలైతే వాటిని మీ పిల్లలకి చెప్పాలి. అలా ఎప్పుడైతే వాటిని నమ్ముతారో, విశ్వసిస్తారో, మీకు ఏదైనా అవసరం వచ్చింది, మీ దగ్గర 1,000 రూపాయలు కొనాలని మీ అబ్బాయి చెప్పాడు, మీరేం చెప్తారు? ఏం చెప్తారు? డబ్బులు ఉంటే కొంటారు, లేవనుకోండి డాడీ వస్తాడరా కొంటారని చెప్తారు. మీ దగ్గర మీ జేబులో లేవు, లేదంటే మీ పర్స్లో లేవు, అప్పుడు ఏం చెప్తారు? డాడీ వస్తారా కొంటారని చెప్తారు. అలాగే నీ దగ్గర వాగ్దానం ఉంది, దాని మీద నీకు నమ్మకం ఉంటే, నీ పిల్లలు ఏమడిగినా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు అప్పుడు నీకు ధైర్యం వస్తుంది, ఏమని, నా దగ్గర వాగ్దానం ఉంది, దాన్ని బట్టి జరుగుతుంది. అప్పుడు మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఎప్పటికీ ఉండనే ఉండదు. కాబట్టి మన జీవితాలని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ఎప్పుడైతే నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తామో, మనం ఎలాగైతే బిల్డ్ చేసుకుంటామో, అంటే తయారు చేసుకుంటామో మన కుటుంబాన్ని, అప్పుడు దేవుడు మన జీవితాల్లో నిజంగా పనిచేస్తున్న విషయాన్ని గమనించగలుగుతాము. అలా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయడం మానేస్తామో, వాక్యం వినేవారిగా మాత్రమే ఉంటాము. అందుకనే దేవుడు చాలా సీరియస్ గా అన్నాడు, వీరు వినుమట్టుకు వారయ్యండి, దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నాడు. భక్తిని ఆశ్రయిస్తాం మనం ఎక్కువ సార్లు, దేవుని శక్తిని ఆశ్రయించడం మనకి తెలియదు, తెలిసినా కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో కూడా మనం అండర్స్టాండ్ చేసుకోం. కాబట్టి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనకు తెలియాల్సింది ఏంటంటే, దేవుని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఎలా అవగాహన తెచ్చుకుంటున్నాం, దేవుడు అంటే నీ ఉద్దేశంలో ఏంటి, ఆయన నీకు ఏమనిపిస్తారు, దానికి సరైన సమాధానం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో పనిచేస్తున్న విషయాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. యిర్మీయా 33:1 7, 8, 9
9 నేను వారికి చేయి సకల ఉపకారములు గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగునే సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు.
ఎవరు ఎవరు భయపడి దిగులు చెందుతారు? ఎవరమ్మా? కానీ ఈరోజు మన లైఫ్ ని కనుక అబ్జర్వ్ చేస్తే భయము దిగులు అనేది మన జీవితాల్లో కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కాదు మన జీవితాల్లో కనిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు నీ జీవితంలో ఉండి నీ కుటుంబంలో పనిచేస్తా ఉంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి దిగులు భయం కలుగుతుందట. కానీ దిగులు భయంతో మనమే పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నాం, పాస్టర్ గారు నాకు దిగులుగా ఉంది ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా భయం పోవడానికి ఏదో ఒకటి చేయండి అని. ఈరోజు మనం మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ వాక్యం చదివినప్పుడు ఇది నా కొరకు, ఇది నాదే అనే ఆలోచన మనకు రాకపోతే, ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించగలడు, ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచగలడు, ఏ వాక్యం ద్వారా దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు నిజముగా ఈ రోజుకు ఉన్నాడని నీకు అర్థమవుతుంది. ఏం చేస్తే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం జరిగితే అది దేవుడు పనిచేసినట్లా, లేదంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండగా నీతో మాట్లాడి నీకు ధైర్యం ఇస్తుంటే ఏది నీకు కరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తుంది? దేవుడు మన జీవితాల్లో పని చేయడానికి ముందుగా మనం మనతో మాట్లాడుతున్న విషయం మనకు అర్థమైనప్పుడు మాత్రమే అది కార్యరూపం దాల్చడం దేవునికి చాలా ఈజీ. కాబట్టి ఇలాంటి వాగ్దానాలని ఎత్తిపెట్టుకోవడం, తీసి చదవడం చాలా ఈజీ. కానీ వాటిని మళ్ళీ మళ్ళీ మీరు దాన్ని ఏమనాలి, మళ్ళీ మళ్ళీ చదవకపోయినా దాన్ని బిలీవ్ చేయడానికి మీరు ప్రయత్నించకపోతే అది కార్యరూపం దాల్చడం చాలా కష్టమవుతుంది. అప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు చేసేటటువంటి ప్రార్థనల ద్వారా మాత్రమే ఆశీర్వచనాలు మన కుటుంబాల్లోకి వస్తాయని, అలాంటి వారి గురించి మనం వెతుకులాడతాం. అది ఇచ్చే దేవుడు మన హృదయాల్లో మన ఇంట్లో ఉన్నాడనే విషయాన్ని మనం మరచి, వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతానే విషయం మనం మరచి, అలాంటి వాటి గురించి మనం ఎక్కడెక్కడికో వెళ్తాము కానీ దేవుడు మన కుటుంబంలో మన ద్వారానే ఉండి పని చేయాలని ఆశపడుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోతే ఈ వాగ్దానం నిరుపయోగంగా ఉంటుంది. ఈరోజు నీకు ఒక చెక్ ఇచ్చి గనక దాన్ని నీకు ఇచ్చి నువ్వు వెళ్ళి డబ్బులు చేసుకోమంటే నువ్వు బ్యాంక్ వెళ్ళాలి, ఆ దాని మీద రాసినప్పుడు అకౌంట్ పే అని ఉంటుంది, మీరు ఎవరో ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్పాలి, అప్పుడు మీ డబ్బులకి మీకు వస్తాయి. ఈరోజు దేవుని వాగ్దానాలు కూడా అంతే, నువ్వు వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటేనే నీ చేతికి వస్తాయి, కానీ నీ చేతిలో చెక్ ఉన్నంత వరకు అదేమి నీకు ఉపయోగపడదు. వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో చాలా ఉంటాయి. అందుకని ఈ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఉన్నాయి కూడా ఏంటంటే, ప్రభు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడు, ఇది పలానాయన జీవితంలో ఎలా పనిచేశాడు, నీ జీవితంలో ఎలా పని చేయాలనుకుంటున్నాడో తెలపడం మాత్రమే ఈ బైబిల్కి సంబంధించింది. కాబట్టి అది ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా, నిబంధన అంటే ఒప్పందం. సో దేవుడు నీతో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాడు, కానీ మనం మాత్రం మన ఒప్పందాన్ని బిలీవ్ చేయట్లేదు, మన ఒప్పందాన్ని మనం నమ్మకం కలిగి ఉండట్లేదు. ఎలా చెప్తాను మీకు ఒప్పందం మీద నమ్మకం లేదని? ఎలా చెప్పాను నేను? మాట్లాడండి. అప్పున్న వాళ్ళు భయపడతారు, కష్టం వచ్చిన వాళ్ళు భయపడతారు, నొప్పి వచ్చిన వాళ్ళు ఏడుస్తారు. మరి వాగ్దానం ఏం చేస్తుంది? ఇంకా వాగ్దానం ఏం చేస్తుంది? నీ భయానికి, నీ కన్నీటికి, నీ నొప్పికి, నీ బాధకి వాగ్దానాన్ని ఎత్తి బట్టి నువ్వు చెప్పాలి, ఇదిగో నా దేవుడు నాకున్నాడు, దీన్ని బట్టి నేను ఎక్కడ భయపడనని మనం ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? మన హృదయంతో మనం చెప్పుకోవాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాము. ప్రకటించిన అనగానే బ్యాగ్ వేసుకొని, యేసు ప్రభు పాపాల కోసం మరణించాడు, వాడికి అసలు పాపం అనే తెలియదు, పాపాత్ముడు అంటే ఆడు చుట్టుపక్కల చూస్తాడు. యేసు పాపుల కొరకు మరణించాడంటే ఎవరింటి కంటే ఇద్దా అని చూస్తారు. ఎందుకు ఎవరింట్లో అని మీరు చెప్తారు? మీరు ఎవరైనా వెళ్ళి డాక్టర్ కానీ, మీ మాస్టర్ కానీ, మీ ఆఫీసర్ కానీ చెప్తారు మా ఇంట్లో పాపలు ఉన్నారండి అని, పక్కింట్లో ఉన్నారని చెప్పారా? అది మన బైబిల్ ట్రాన్స్క్రిప్షన్ లో మనం ట్రాన్స్లేట్ చేసుకున్న దానికి వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క సమరూపంలో, దేవుని సమరూపానికి డీవియేట్ అయి ఎవరైతే నడుస్తా ఉన్నారో, ఆయన మాట చొప్పున నడవకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్యులే, దేవుణ్ణి ఎరగిన వారే. అలాగే దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారందరూ కూడా మనం పాపం కింద దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. బట్ దేవునితో నడిచి ఉండకపోవడం మాత్రమే. ఈరోజు క్రైస్తవులు కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరూ కూడా పాపులా నాన్ పాపులా చెప్పలే. సో మనం చేసే పనులు బట్టి పాపం అని కాదు, దేవుని తెలియకుండా, దేవుని యొక్క ప్లాన్ మనకు అర్థం కాకుండా, మన చిత్తానుసారంగా అంటే మనకి ఎలా బ్రతికితే అలా బ్రతకడం మాత్రమే ఈరోజు దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తున్నాడు. అందుకని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోనే కరెక్ట్ గా ఉంటుంది, దేవుని యొక్క ప్రత్యక్షతకి వేరుగా ఉండేది మాత్రమే ఈరోజు సిన్ అనే దాన్ని డిఫైన్ చేస్తున్నారు. సో ఈ ప్రతి వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఎంతగా చదవాలి? దాంట్లో అర్థం మనకి తెలిసే విధంగా. కాబట్టి ఈ 33:8-9 నేను మళ్ళీ చదువుతున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరచును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదును. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి మేలు చేయు సకల ఉపకారములు గురించి వర్తమానములు జనులు విని. ఓకేమా, మీరు ఎన్ని చేసినా ఎలా చేసినా ఎంత గొప్ప తేడాగా చేసినా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇదేం క్యారెక్టరు? ఈ క్యారెక్టర్ ఏమంటారు? ఏం క్యారెక్టర్ అంటారు? దయా, కరుణ చెప్పాలి, ప్రేమ, జాలి, కృప, క్షమించే గుణం. నేను ఇలాంటి క్వశ్చన్ వేయకూడదు అనుకుంటాను, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గిద్దాం అనుకుంటాను. మీ పిల్లలకి మీరు దయ కొద్ది, వీటి కొద్ది మీ ఆస్తిని మీరు వాళ్ళకి ఇస్తారా? మీ బిడ్డలు కాబట్టి ఇస్తారా? వాళ్ళ పట్ల దయ కలిగి, వాళ్ళ పట్ల జాలి కలిగి అలా ఇస్తారా మీ పిల్లలకి మీ ఆస్తిని? వారసత్వంగా ఇచ్చేది మాత్రమే. ఈరోజు ఆయన తండ్రిగా చూస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఎరక్కొట్టినా చిత్తకొట్టినా తిరిగి తీసుకొచ్చి కట్లు కట్టి తిరిగి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అది మాత్రమే బైబిల్. దానికి వేరుగా ఎంతసేపటికి వాక్యవనంలోనే మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడంటే తిరిగి రిలేషన్లోకి రావడం మాత్రమే ప్రాముఖ్యమైన అంశం. కానీ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నాడు, వాగ్దానం పనిచేస్తున్నప్పుడు మనం అన్నిసార్లు కూడా దేవుడు అనగలోనే దేవుడిలానే ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ఆయన ఆ దగ్గర ఆ క్లోజ్నెస్ తీసుకోలేము కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము, చెప్పలేము. నా కొడుకు డెఫినెట్గా చెప్తాడు వాడికి ఏదైనా అవసరం అయితే, ఎస్ మా డాడీ ఉన్నాడు అనే విషయాన్ని. కానీ నేను ఎవరికైనా దానం చేసేవాళ్ళైతే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పలేదు, ఏమో అయ్యగారి దయ ఇస్తే ఫీజు కడితే వస్తే. కానీ మా అబ్బాయి ఎప్పుడు అలాగా జాలిగా దయగా నా దగ్గరికి రాడు. ఈరోజు అలాంటి క్లోజ్నెస్ ను మనం ఫీల్ అవనంతకాలం కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు కూడా బిచ్చగాళ్ళకి లాగా మన జీవితాల్లో ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నట్టు ఉంటాయి. కానీ నువ్వే కనుక కుమారుడు అయితే నీకు ఒక వయసు వచ్చినప్పుడు ఆస్తి అంతా నీ చెంతకు వస్తుంది అనే ధైర్యంతో ఉంటుంది. మా అబ్బాయికి నేను ఆస్తి ఇప్పుడు రాసి ఉన్నావు, కానీ నేను పోయానంటే మాత్రం వద్దన్నా వాడికే వస్తుంది. నేను ఈరోజు ఏదైనా సంపాదించాలనుకున్నా అది ఎవరి కోసం? వాడి కోసమే. ఒకవేళ నాకు దయాగుణం ఎక్కువ ఉన్నా వీడికి ఇచ్చే ఇంకోళ్ళకి ఇస్తాను, కానీ వీడికి ఇవ్వకుండా. ఈరోజు క్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో పనిచేస్తున్న పద్ధతి కూడా ఎప్పుడు అలానే ఉంటుంది. మనల్ని అనలైజ్ చేసి ఇవ్వడానికి ఆయన దాన్ని ఏమంటారు, అనలిటికల్గా చేయడానికి వ్యాపారవేత్త ఇంకోటి ఇంకోటి కాదు, మన ఫాదర్గా మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆ బిలాంగింగ్నెస్ ఆ క్లోజ్నెస్ మనం ఫీల్ అవ్వాలి. సో ఈచ్ ప్రతిరోజు మనం నిద్ర లేచిన వెంటనే మనకు తెలియాల్సింది ఏంటంటే నా తండ్రి నాకున్నారు కాబట్టి ఈ రోజులో వచ్చే ప్రతి విషయాన్ని నేను ధైర్యంగా నిలబడగలుగుతాను, ధైర్యంగా నేను ఎదుర్కోగలుగుతాననే నిశ్చయత మనకు రావాలి. ఏం కావాలి? నిశ్చయత రావాలి. కానీ ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి చూస్తే అన్ని జనాల్లో ఉన్నటువంటి దిగులు భయము మన జీవితాల్లో ఉంది. కాబట్టి దేవుడు మనం చాలా స్పెసిఫిక్గా అడగాలి, ప్రభువా నా జీవితంలో ఉన్న దిగులు భయానికి నేను నీ మాటను నమ్మలేకపోతున్నాను, నీ వాగ్దానం బిలీవ్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని మనం ప్రేయర్ చేయాలి. అలాగే కాకుండా పొద్దున్న లేచిన ప్రభు అప్పు ఉంది జబ్బు ఉంది అంటే ఉంటాయి అవి. నువ్వు క్రైస్తవురాలు అయిపోయినంత మాత్రం నీకేంటి జబ్బులు రావని ఎక్కడైనా ఉందా, అప్పులు రావని ఉందా, ఇంకోటి రావని ఎక్కడైనా ఉందా, బైబిల్లో ఉందా? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ రావని వస్తాయి. అవి మీ ఇంటి పక్క వాళ్ళకి వస్తాయి, నీకు కూడా వస్తాయి. యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లో లేకపోయినా నీ జీవితంలో నీకు వాళ్ళకి వస్తాయి. కానీ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి ధైర్యంతో ఉంటావు, విడుదలకు నీకు దేన్ని బట్టి నువ్వు అష్యూరెన్స్ అనేది వాక్యాన్ని బట్టి నీకు ఉన్నప్పుడు అప్పుడు ఓకే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళప్పుడు సాక్ష్యం చెప్తారు, మాకు దేవుడు లేడు, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకుంటామని. ఈరోజు మన జీవితాల్లో అలాంటి ఎక్స్పీరియన్స్ మనం చేయం కాబట్టి, అలాంటిది చూసుకోలేం కాబట్టి ఈరోజు యేసు ప్రభు గురించి మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్పాల్సి వస్తుంది, ఆయనే ప్రభు నమ్ముకోండి అని. ప్రభావవంతమైన ఎఫెక్టివ్ లైఫ్ స్టైల్ లేనంత కాలము కూడా మనం ఎన్ని మాటలు చెప్పినా ఎవరు తీసుకునే తీసుకోరు. అందుకనే మనం మన వాళ్ళు చేసేటటువంటి గోస్పెల్ చాలా వరకు దానిలో ఉన్న శక్తిని బట్టి కార్యం జరుగుతుంది, కానీ మనం చేసేటటువంటి పద్ధతిని బట్టి ఎక్కువ సార్లు జరగట్లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని యాజ్ ఇస్ గా మనం నమ్మడానికి ప్రయత్నించాలి అంటే ప్రతిసారి ప్రతిరోజు ప్రతి ఉదయం ఈ వాక్యాన్ని నమ్మాలి. కాబట్టి ప్రతిరోజు మనకు మనం గోస్పెల్ చెప్పుకోవాలి, ఏమని, క్రీస్తు నా గురించి మరణించాడు కాబట్టి. ఆ వాక్యం తీయండి, రోమీలకు రాసిన పత్రిక ఎనిమిది 31 చాలు చాలు. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం ఏం చెప్తుంది? సమస్తము. ఇంకా అరే బాబు, వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు రా, వాళ్ళ కొడుకునే ఇచ్చాడు రా, నువ్వు అడిగేదైనటువంటి అప్పు ఇబ్బంది కష్టం నష్టం అసలు వాటి గురించి ఇవ్వడు అనేదా? అదే ఇస్తావా ఇవ్వవా ప్రభువా, దయ ఉందా జాలి ఉందా? అది కాదు. అరే వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు, ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ తన ప్రేమను నీకు ఆల్రెడీ చూపించాడు. ఈరోజు మళ్ళీ వచ్చి ఉపవాసం చేస్తే దేవుడు ఇస్తాడా? చర్చికి ఎన్నిసార్లు వస్తే దేవుడు ఇస్తాడు? ఏం చేస్తే మన జీవితంలో దాన్ని ఏమంటారు ఆశీర్వచనం, దేవుని యొక్క కాపుదల మనకు వస్తుంది? నువ్వేం చేయనక్కర్లా, కాపుదలలో ఉండటం మాత్రమే నువ్వు చేయగలిగేది. ఆయన ఇచ్చేటటువంటి రక్షణలో నిలిచి ఉండటం మాత్రమే మనం చేయగలిగేది. మన సొంత ఆలోచనలు బట్టి, మన ప్రయత్నాలను బట్టి దాన్ని దాటి బయటకు వెళ్తాం కాబట్టి ఈరోజు మన జీవితంలోకి, ఈరోజు యేసుక్రీస్తుని ఎరగిన అన్నిల జీవితంలో కూడా దేవుని కంచిన దాటి వాళ్ళు బయటగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళని కూడా తీసుకురావడమే ఈరోజు మన సువార్త పరిచర్య. అందుకనే లూకా సువార్తలో ఉన్నట్టుంది, నన్ను ఎరగని నా మందకు చిందనివి కూడా ఏకమందగా మారడమే ఈరోజు దేవుని ఆలోచన ఉన్నది. కాబట్టి క్రీస్తును ఎరిగినంత మాత్రాన వాళ్ళు అన్యులని కాదు, అంటే దేవుని బిడ్డలు కాకుండా లేరు. నువ్వు ఎరిగినంత మాత్రాన అందులో ఫస్ట్ బోర్న్ అంటే దాన్ని ఏమంటారు, మీరు పెద్ద పిల్లలు అనేమి కాదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు. దాన్ని ఎవరైతే రికగ్నైజ్ చేస్తారో వాళ్ళు ఎలాగో క్రీస్తు తెలియదు, వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. ఈరోజు చర్చ్ లో ఉండి మనమే దాన్ని గ్రహించలేకపోతున్నాం. దేవుని పిల్లలు అని అంటే మనకేదో డ్రెస్ కోడ్ మన పద్ధతులు, దీన్ని దేవుని పిల్లలు అనుకుంటున్నాం. వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్, అంటే దేవుడిని తండ్రిగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. ఆ ఎష్యూరెన్స్ లేదంటే ఆ లెవెల్స్ లో మన స్పిరిచువాలిటీని మనం పెంచుకోకపోతే మన భక్తి కూడా జాలిగా దయగా యేసు ప్రభు అంటే అలాగే ఉంటది. బట్ దేవుడు అయితే మన జీవితాలు అలా పనిచేయాలనుకోవట్లేదు, ఒక రిలేషన్ లో పనిచేయాలనుకుంటున్నాడు. కాబట్టి మన స్థితిగతులన్నింటినీ మన కుటుంబ పరిస్థితులను బట్టి ఎంచుకున్నాక దేవుడు తండ్రిగా ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎలా ఉంటావు అన్నదానికి తగినట్లుగా మన ఆలోచన పద్ధతి మారనంత కాలము కూడా మనం ఎంత భక్తి చేసినా భక్తి భారంగానే ఉంటుంది. క్రీస్తు అయితే అలాగుండట్లేదు. అందుకనే పిల్లలకు రాసిన కొత్త పుస్తకాలన్నీ ఏమని రాశారంటే, చదువుని కష్టపడి చదవకుండా ఎలా చదవాలని, ఇష్టంగా చదవాలని. ఈరోజు క్రైస్తవ జీవితం కూడా మనకు ఎలా ఉంది అంటే కష్టంగా భారంగా ఉంది. అందుకనే కొన్నిసార్లు కష్టాలు నష్టాలు లేకపోతే డౌట్ వచ్చేస్తుంటది, అసలు మరి ఇది క్రైస్తవ జీవితమేనా? క్రీస్తు అయితే అలా బోధించలేదు, ఇది చాలా కష్టమైంది అని. ఏమని బోధించాడు? ఒకసారి మత్తయి సువార్త 11:29 చాలు చాలు. సో యేసు ప్రభు దగ్గరకు వస్తే మీకు కాడి లేదని చెప్పట్లేదు. మీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత బట్ నువ్వు అనుకుంటున్నట్టు అది కష్టంగా ఉండదు, సులువు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు మన భక్తి జీవితాలు, మన క్రిస్టియన్ లైఫ్ లో చాలా భారంగా ఉంటున్నాయి, కష్టంగా ఉంటున్నాయి. అందుకనే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నట్టు భారంగా కాదయ్యా, నీ ఆలోచన పద్ధతి అది ఉంది. ఈరోజు దేవుడిని మనం సరిగ్గా ఇష్టపడలేకపోతున్నాం, కోరుకోలేకపోతున్నాం, కాబట్టి క్రైస్తవ జీవితం భారంగా ఉంటుంది. ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు కష్టపడి చెయ్యి అని చెప్తుందా? ఏమని చెప్తుంది? నువ్వు కష్టాల్లో ఉంటే నా దగ్గరికి రా అని చెప్తున్నాడు. పైగా ఏం చెప్తున్నాడు? నా కాడి సులువు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలా కష్టం బాబు, నువ్వు జాగ్రత్త. మరి ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకోవడం అంత ఈజీ కాదు, ఇది చాలా టఫ్. ఎంసెట్ లో మెడిసిన్ సీట్ రావడం ఈజీ, కష్టమా? కలెక్టర్ అవడం? కానీ ప్రతి సంవత్సరం వేల మంది రాస్తుంటారు, లక్షల మంది రాస్తుంటారు, డాక్టర్లు అవుతుంటారు, కలెక్టర్లు అవుతుంటారు. మీకు తెలుసా, ఏసారి కూడా ఖాళీగా కలెక్టర్లు పోస్టులు మిగిలిపోవడం కానీ, డాక్టర్లు అవ్వకుండా ఇంజనీర్లు అవ్వకుండా పోస్టులు మిగిలిపోవడం కానీ జరగట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? కష్టం అని కాదు, నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి, నువ్వు దాని గురించి ఆలోచించే పద్ధతిని బట్టి అది కష్టమా ఈజీ అని ఉంది. కానీ కష్టమైతే రాకూడదు, అది అవ్వకూడదు. కానీ అలా ఉండట్లేదు. కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి ప్రయత్నంతో అది సఫలమవుతుంది. ఈరోజు మన క్రైస్తవ జీవితాలు కష్టంగా కనపడుతున్నాయి అంటే మనం దాన్ని చూసే పద్ధతిని బట్టి ఉంది. మన ప్రయత్నాలు మనం అడిగేటప్పుడు దేవునితో మనకుండే రిలేషన్ బట్టి ఉండట్లేదు. అలాంటప్పుడు ఎందుకు కావాలని కోరుకొని చైతన్యాల్లో చేరతారు జనాలు? దానికి మళ్ళీ లక్షలు లక్షలు డబ్బులు కట్టి ఎందుకు చేరుతున్నారు? కష్టమా? మీ పిల్లల్ని కష్టపడడానికి అక్కడ పెడతారా? కాదు, రాబోయేటటువంటి రోజుల్లో వారు ఉండబోయే స్థితిని బట్టి ఈరోజు కొద్ది కష్టంగా కనపడిన దాన్ని ఒప్పిస్తారు. కానీ దేవుడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో చెప్తుంది కూడా అదే విషయాన్ని. ఈరోజు నీ కాడిని నువ్వు మోసుకుంటున్నావు, ఈరోజు నా దగ్గరికి రా, నా కాడిని ఎత్తుకో. అది చాలా సులువు. ఎందుకు? అదర్ సైడ్ దేవుడు ఉన్నాడు కాబట్టి. కాడంటే తెలుసు కదా, ఎడ్లు బండ్లి అది లాగేటప్పుడు రెండు వైపులా రెండు ఎదులను పెడతారు. ఈరోజు దేవుడు అంటున్నా అలాంటి కాడికి రెండో వైపు ఆయన ఉన్నాడు కాబట్టి నీ ప్రతి భారము మీద ఎవరి మీద పెట్టాలి? ఆయన మీద. అప్పుడు అది నీకు సులువు అవుతుంది. నువ్వు ఒక్కదానివే మోసుకున్నా లేదంటే నువ్వు ఒక్కదానివే చేయాలన్నా, దేవుడు పని చేయాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు దేవుడి అరగంగలోని నీ కాడి తీసేస్తామనేమో అని నీ ప్రార్థన. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా దగ్గరికి రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తానని. సో వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు చేసే ప్రతి ప్రయత్నం ఎలా ఉండాలంటే దాన్ని చేయడానికి ట్రై చేయాలి. మనం ఏం చేయాలి? చేయాలి. ఈజీయా, కష్టమా? దేవుని వాక్యం అంటుంది అది సులువు అని. కాబట్టి మన ఆలోచన పద్ధతి ఎలా మార్చుకోవాలి? ఇది సులువే, నేను అలవాటు లేదు కాబట్టి. సైకిల్ తొక్కడం ఈజీయా, సులువా, కష్టమా? చెప్పండి గట్టిగా చెప్పాలి. నేను కష్టం అంటున్నాను. విమానం తొక్కడానికి అసలు ఎక్కడైందండి? కానీ విమానాలు రోజు మన పేద నుంచి ఎగురుతా పోతానే ఉన్నాయి. కష్టమవుతాయి, ఎగరకూడదు. ఈవెన్ ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఎందుకంటే ఎగరటం రాలేదండి, అందుకని ఆగిపోయింది. అలాంటివి ఉందా? కానీ మన క్రైస్తవ జీవితం మాత్రం కష్టంగా భారంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎలా చూస్తాం మనం? అమ్మ బాబోయ్, లోతుకి వెళ్ళామంటే మన పని కూడా యోగులాగే అయిపోద్ది. అంటే మన ఉద్దేశం ఏంటంటే దేవుడు మనల్ని కష్టాలు ఇబ్బందులు వాటిల్లో నుంచి పంపిస్తా. ఇంకొకటి కూడా విశ్వాస మార్గం ఇరుకైనది, అదేనా? ఇరుకైన మార్గం. ఇరుకు మార్గం అంటే ఇంకొకటి విశాలమైనది. సో మనవాళ్ళందరూ ఏం ఎగ్జామ్స్ రాస్తుంటారు ఇంటర్మీడియట్లో? ఇంటర్మీడియట్లో అయిపోయిన తర్వాత ఏం కోర్స్ చేరుతుంటారమ్మ? ఎక్కువ మంది ఏం ఎంట్రన్స్ రాస్తారు? ఎంసెట్ రాస్తారు. సరే, ఎంసెట్ అనుకుందాం సింప్లిఫైడ్గా. ఎందుకని సింపుల్ ఎంసెట్ రాస్తారు? ఎందుకు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే ఉన్న కోరిక? అది కాదు, అందరూ అవుతున్నారు, మనం కూడా అయిపోదాం. ఎవరికి కూడా సరే నీకేమన్నా ఐదో తరగతి నుంచి మీ అమ్మ చెప్పిందా నువ్వు ఎలాగైనా డాక్టర్ అవ్వాలంటే, లేదంటే నీకేమన్నా ఉందా అలాగా? ఏముండదు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి చేరాడు, మన అబ్బాయి చేరాలి, అంతే. వాడికి వచ్చింది, మనకే వస్తుందేమో. ఎలాగైనా అదే అయిపోవాలి. అంటే మనం కోరుకునేటప్పుడు, మనం అడిగేటప్పుడు మన ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే, అందరు చేస్తున్నారు కాబట్టి మనమే చేస్తున్నాం. నీకంటూ ఆలోచన లేదంటే మీరు వేరుగా ఆలోచిస్తారా? ఆలోచించరు. అందుకని ఇరుకు మార్గం అని ఎందుకన్నారంటే, కొంతమంది మాత్రమే దాన్ని చూస్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు విశాలంగా అందరు ఇటు వెళ్తే ఈజీ. ఎందుకు ఇలా వెళ్తారు, ఎందుకు ఇలా ట్రై చేస్తారంటే, డాక్టర్ అయితే లైఫ్ ఈజీగా ఉంటుంది, మంచిగా సెటిల్ అయితే లైఫ్ ఈజీగా ఉంటుంది. లైఫ్ ఈజీగా ఉండడానికి, నువ్వు సెటిల్ అవ్వడానికి కనెక్షన్ చిన్నది ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ దాన్ని బట్టి మన జీవితం కొనసాగదు. అందుకని ఒక బుక్ కూడా ఉంది, నువ్వు ఏదైతే ఇప్పుడు మనం ఎంతకాలం చదువుతారు, ఎవరైనా ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 30 ఏళ్ళు డాక్టర్లు అయితే 40 ఏళ్ళు వరకు చదువుతారు. 40 ఏళ్ళ తర్వాత ఇంకంతే, ది అండ్, శుభం, ఇంకా కష్టాలే ఉండవు. అవునా? అది కాదు, ఉద్యోగం వస్తుంది మ్యాక్సిమం, శుభం కార్డు పడిద్ది అనుకున్నా, అది కాదు, అప్పుడు మళ్ళీ వేరే కష్టాలు అంట. కాబట్టి క్రైస్తవులుగా మనకు వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రాబ్లం తీరిపోతే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అలాంటి సెటిల్మెంట్స్ ఎన్నైనా దేవుడు చేయగలుగుతాడు. ఒకవేళ అదే కనుక అల్టిమేట్ ఎయిమ్ అయితే, ఓకే ఇది సరిపోద్ది అని అనుకుంటే, ఎంతమంది ఎన్నిసార్లు ఈ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న ఏ చాప్టర్ చదివి నాకు అనిపిస్తుంది అంటే, చాప్టర్ వైజ్ దేవుడు మాట్లాడుకుంటా ప్రాఫిట్స్ అంటే, వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు మళ్ళీ మళ్ళీ ఏంటి అంటే, నేను ఉన్నాను రా బాబు, నువ్వు కంగారు పడుకో, భయపడుకో, లేదంటే నీ ఓన్ ప్లాన్స్ ట్రై చేయకు, నేను ఉన్నాను. అది మనం నమ్మడం మనకి చాలా కష్టం. నమ్మినా కూడా కష్టంగానే ఉంటుంది. నమ్మడం కష్టం, ఒకవేళ నమ్మినా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువైపు చూస్తాం? ఈజీగా ఎటు ఉంటుందో అటువైపు చూస్తాం. అందుకని అది ఇరుకైన మార్గం అని ఎందుకన్నారంటే, నమ్మడం అందరికీ సాధ్యం కాదు. కానీ మళ్ళీ బైబుల్లోనే అందులో ఇదేమన్నా రహస్యంగా లేదంటే గుళ్ళలో కనుక సాంస్క్రిట్ లో చెప్పినట్టు చెప్పబడుతుంది అంటే ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ లోకి ఫ్రీగా దాన్ని లిబరేట్ చేసి మనకి ఈరోజు వర్డ్ మన జీవితాల్లో చెప్పబడుతుంది. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీడియాకి కుప్పలు తప్పలు ఎక్కడ కావాలంటే అక్కడ రిఫరెన్స్ బైబుల్స్ ఉన్నాయి, లేదంటే టీవీల నిండా చెప్తున్నారు, ఎలా పడితే అలా మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. అయినా మనకి దేవుని వాక్యాన్ని మనం నమ్మలేని స్థితిలోనే ఇంకా ఉన్నాం కాబట్టి దీన్ని చదివే వారిగా మాత్రమే ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఎంతసేపటికి దాన్ని బైహార్ట్ చేసేవాళ్ళగానో చెప్పేవాళ్ళగానో లేదంటే దాన్ని చేసేవాళ్ళుగా ఉన్నామని దాన్ని నమ్మే స్థితికి మాత్రం చాలా మందిని లేము. అందుకని అది ఇరుకైన మార్గంగా కనపడుతుంది. ఎందుకంటే కొంచెం మంది మాత్రమే దాన్ని బిలీవ్ చేసి దాని వైపు నడుస్తారు. మిగతా వాళ్ళందరూ విశాలమైన మార్గంలోనే ఉండి ప్రభువును కూడా నమ్ముకుందాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అంటే దేవుడు మన జీవితాల్లో పనిచేయాలి అంటే ప్రాముఖ్యంగా బిలీఫ్ సిస్టమ్, అంటే మనం నమ్మే దాని మీదే ఆధారపడి ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14 చాలమ్మా. ఇదేంటమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీకు తోడయ్యుండును గాక. చెప్పండి. దేవుడి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ, ఇది ప్రార్థన చివరిలో మనం చెప్పుకునేది. ఇది ప్రార్థన చివరిలో మనం చెప్పుకునేది అంటే ఏంటి? ఆమెన్ లాంటిది. ఆమెన్ అంటే ఎన్ని ఆమెన్లను ఉంటాం? జరిగినాయా? జరగవు. ఎందుకంటే ఆమెన్ అంటే చివరిలో చెప్పాలి కదా, క్లోజింగ్ అని క్రైస్తవులు కానోళ్ళకి లేదంటే పిల్లలకి అర్థం అవడానికి. ఆమెందంటే అమ్మాయి ఇంకా అయిపోయిందిరా బాబు అనుకోండి. లేకపోతే ఎప్పుడు ముగుస్తుందో, మొన్న నాకు తెలిసిన వాళ్ళు హోల్ నైట్ అయింది, వాళ్ళు ఎప్పుడు 1 AM వస్తారట. సో ఆ రోజు మార్నింగ్ కేసుకు వచ్చినప్పుడు రాత్రి మా చర్చ్లో చాలా బాగా ప్రేయర్ అయిందండి. ఎంటర్ ఏమైందంటే ఎక్కడ వేరే ప్లేస్ నుంచి వేరే పాస్టర్లు కూడా వచ్చారట, హోల్ నైట్ అయిందట. 1 గంటకు అయిపోద్ది కదా, ఏంటరా ఏంటంటే సార్ ఆమెనంటే అయిపోద్ది అనుకుంటా చాలా ఆమెన్లు అయింది సార్, 5 అయిపోయింది అన్నారు. అంటే వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తా ఉండేసరికి ఈయనకు వాళ్ళ చర్చి ప్యాటర్న్ ప్రకారం 1 గంటకు అయిపోతుందట. సో ఇంకా 1 గంట దాటింది, విజిటర్స్ కూడా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి 1 గంట ఉంటుందా 1/2 గంట ఉంటుందా అనుకోండి. సో ఇంకా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అనగానే ఓకే సరే మనకే తెలిసిందే, మనకు నచ్చకపోతే లేదంటే మనం ఆ గుంపులో కనుక ఇమడకపోతే ఎప్పుడు ఆమెన్ అంటారా అని చూస్తాం. ఎక్కువసేపు ప్రార్థన చేసేటటువంటి గ్యాదరింగ్ అన్నింటిలోనే ఇలానే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు లేదంటే మన పాస్టర్ గారు మనం మన క్లోజ్ వాళ్ళు చేస్తుంటే బాగానే ఉంటుంది, ఏకీభవిస్తాం. మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మాత్రం ఏంటి ఇలా చేస్తుంది, ఏంటి ఎంతసేపు చేస్తుంది అని, ఆమెను ఎప్పుడు అంటారా అని వెయిట్ చేస్తాం. వాళ్ళు ఏమన్నారు, అలాగా ఆమెనంటే అయిపోద్ది అనుకుంటే చాలా ఆమెన్లు అయినాయండి అని. సో మన జీవితంలో కూడా చాలా ఆమెన్లు ఉంటాయి. అంటే నీ గురించి నువ్వు చేసినప్పుడు కూడా ఆమెన్ అంటున్నప్పుడు అవును అవుతుంది అన్న అష్యూరెన్స్ కంటే కూడా అంతకు ముందు ఏం పదాలు వాడారు, ఎంత భారంగా చేశారు, ఎవరు చేశారు అన్న దాన్ని బట్టి ఆ ప్రార్థన విలువ శక్తి మారుతూ ఉంటుందని మనం అనుకుంటున్నాం. కానీ దాన్ని చేసేవాడు ఎవరు? ప్రభు మాత్రమే. నీ ప్రార్థనలో బలము, నీ ప్రార్థనలో శక్తి ఎప్పటికీ ఉండదు, దాన్ని అంగీకరించే వాళ్ళలో మాత్రమే శక్తి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన, అందుకనే మీ విశ్వాసాలు దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారంగా చేసుకోవాలి. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి పదాలు వాడుతున్నా, ఎవరు ప్రార్థన చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కాదు, వినేవాడిని బట్టి దానికి ఆమెనా లేదంటే వస్తుందా లేదా లేట్ అవుతుందా జరుగుతుందా అన్నాను. కాబట్టి మనం ఏం చేసినా కూడా నువ్వు నమ్మేటట్లయితే, ఏంటి ప్రార్థన చేసినప్పుడు లేదంటే దాన్ని ఆమెన్ అంటున్నప్పుడు నువ్వు నమ్మేటట్లయితే దేవుడు అనుకుంటాడు అమ్మాయి ఒకటి దొరికాడు ఆమెన్ అంటున్నాను నిజంగా నమ్ముతున్నాడు. అలా లేకపోతే మనం వాగ్దానాలు ఎన్నిసార్లు చదువుకున్నా, తిప్పి చదివినా, ఎలా చదివినా, ఎన్ని భాషల్లో చదివినా అది అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని విశ్వసించడానికి ప్రయత్నిస్తామో, కాబట్టి ఈ 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏమని? యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం. దేవుని ప్రేమ, దేవుని ప్రేమను మీరు ఎలా చెప్తారు చెప్పండి? ఇప్పుడే కదా చెప్పానమ్మా. యిర్మీయాలో ఏం చెప్పాడు? మీరు ఎట్లా తిరిగినా ఏం చేసినా మీకు వాగ్దానాలు ఇస్తున్నాడు, మీకు నిబంధనలు చేస్తున్నాడు. ఇది దీనికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైనా పెట్టారు ఆ నిబంధనలకి వాగ్దానాలకి? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ క్లోజ్డ్ అని పెట్టారా? మనకు ఆఫర్లు అన్ని అలానే ఉంటాయి, అప్ టు 31st March, అప్ టు ఏప్రిల్, ఓవర్. ఇక్కడే ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ తర్వాత అయిపోయింది, ఇంక వాగ్దానం ఎక్స్పైర్ అయిపోయింది. న్యూ టెస్ట్మెంట్ కన్నా కొత్త ఏమన్నా మళ్ళీ యేసు ప్రభు వారు వచ్చి కొత్త రిలీజ్ చేశారా? తండ్రి ప్రేమ కొద్ది ఒక గ్రాండ్ డిజైన్, ఒక ప్లాన్ నీ జీవితంలో నేను తయారు చేసినప్పుడు ఇట్స్ దాన్ని ఏమంటారు, నువ్వు చచ్చిపోయేంత వరకు నీ తర్వాత పిల్లలతో కలిపి ఉన్న గ్రాండ్ డిజైన్ అది. ఈ మధ్యలో జరిగే ప్రతిదీ కూడా, ఇప్పుడు మనం చేనేత చీర మగ్గం ఇవన్నీ తెలుసు కదా, సో మీకు ఎంబ్రాయిడరీ తెలుసు కదా, సింపుల్ గా అదే. సో వాడు మంచం మీద ఈ తీగలన్నీ లేదంటే ఆ థ్రెడ్స్ అన్ని కట్టి పెడతాడు అవునా? చేసినప్పుడు ఆ సూదిని లేదంటే దాన్ని తిప్పేటప్పుడు ఎలా తిప్పుతారు? ఓ థ్రెడ్ మార్చి మార్చి చూస్తుంటే మీకు అర్థమైపోద్దా ఏం డిజైన్ రాబోతుందా? తిప్పేవాడికి అర్థమవుతుంటుందా? వాడికి అర్థమవుతుంది. నీకు అర్థం కాదు ఏంటి ఇక్కడ ఇప్పుడు దాకా 3 థ్రెడ్లు తర్వాత అన్నాడు, ఇప్పుడు 4 థ్రెడ్లు అన్నాడు అని. బట్ అట్ ద ఎండ్ నువ్వు చూసినప్పుడు మాత్రం అబ్బా. ఈరోజు దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్న విధానాన్ని పనిచేస్తున్నప్పుడు చూస్తే ఏం అర్థం కాదు. వాగ్దానం ఉంది, ఏముంది, నా గడ్డ గుడ్డి ఇన్నిసార్లు చదువుతుందని ఏం ఉపయోగంగా లేదు. వెయిట్ చేయాలి. వాగ్దానం మన జీవితాల్లో ఫలింపును మనం కోరుకోవాలంటే ఎవ్రీడే బిలీవ్ చేయాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ పలకాలి. దాని సమయంలో అది ఫలింపును అంటే చీర ఇవాళ ఇచ్చేసి సాయంత్రం కుటుంబంటేనే కుట్టట్లేదు, డిజైన్ చేయాలి అంటే. ఈరోజు నీ జీవితాలు నా జీవితాలు కూడా అలా డిజైన్ చేయబడినవి. ప్రతిరోజుకి సరిపడా దేవుడు కృపను ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ డిజైన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని. అందుకోసం ఈ క్రీస్తుని పంపించారు. గ్రాండ్ డిజైన్ లో స్టార్టింగ్ లోనే ఉన్నారు. ఏమన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు స్టార్టింగ్ లోనే ఉన్నారు, యేసు ప్రభు వారు స్టార్టింగ్ లోనే ఉన్నారు, దేవుడు కూడా స్టార్టింగ్ లోనే ఉన్నారు. ఓకే, మనం ఇప్పుడు వెలుగు కమ్మని పలకగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెట్టారు. ఈరోజు దేవుని మాట మన జీవితాల్లో అంటే తండ్రి ప్రేమ మన జీవితాల్లో ఉందని అంటే ఒక వాగ్దానం నీకు ఇవ్వబడింది అంటే దాన్ని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మనం తండ్రి కృప అంటే పరిశుద్ధాత్మ కాదు దేవుని కృప, యేసుక్రీస్తు కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అంటే మన మెరిట్స్ డిమెరిట్స్ ని బట్టి ఇచ్చేది కాదు. మన జీవితంలో మనకి ఏం అవసరం అయి ఉందో, మనకి ఏం కావాలో ప్రతిదీ కూడా అన్మెరిటెడ్ గా అంటే నిన్ను జడ్జ్ చేసి ఇచ్చేది కాదు, నిన్ను అసెస్ చేసి ఇచ్చేది కాదు. నీ అర్హతకు మించినదైనా కూడా ఆయన ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి క్రీస్తు నీ జీవితాల్లో వాటిని నీకు అనుగ్రహిస్తాడు. కానీ దాన్ని అమలు పరిచే వ్యక్తి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు యొక్క అవసరత మన జీవితంలో చాలా ఉంచుది. సో గ్రాండ్ డిజైన్ చేసినప్పుడు ఒక డిజైన్ అనుకున్నప్పుడు కుట్టేవాడు లేదంటే దాన్ని స్టిచ్ చేసేవాళ్ళు వేరువేరుగా ఉంటారు. వర్కర్కి చెప్తాడు ఏమని, ఎదుగురా బాబు ఈ డిజైన్లో మనకు కావాలి చెయ్యి అంటే చేస్తారు. ఈరోజు ప్రభువు కూడా తండ్రి నీ జీవితం పట్ల ఒక ప్లాన్ ఉందని చెప్పేసి ఆయన క్రీస్తు రూపంలో నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి సిలువలో మరణించినప్పుడు సమస్తం ఆయన ఇట్స్ కంప్లీట్ అంటే ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్. మీ ఇంట్లో నెలకి సరిపడా వస్తువులు ఉంటాయి అంటే 30 రోజుల్లో ఒకే రోజు వండేసుకుంటారా? అంటే ఏంటి, ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు తీసుకుంటారు. ఎవ్రీథింగ్ పర్చేజ్ అంటే మొత్తం కూడా కొని నీ కోసం సిద్ధపరిచింది. సో క్రీస్తు కూడా సిలువలో చేసిన పర్చేస్ ఏంటంటే నీకు కావాల్సిన అన్ని రెడీ చేసి ఇట్స్ దేర్. నువ్వు నమ్మాలి, దాన్ని విశ్వసించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి గనక మనం అప్పగించుకుంటే ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి. సో పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా నీ కోసం ఒక డిజైన్ చేయడు, కొత్తగా ఒక ఆలోచన తీసుకురాడు, కొత్తగా నీ కోసం ఏది చేయలేడు. ఆల్రెడీ తండ్రి ఏ ప్లాన్ అయితే కలిగి ఉన్నాడో, ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సినప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది నా కోసం సిద్ధపరుస్తున్న ఒక, మీ టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ డ్రెస్ గురించి మీరు ఎలా చూస్తారు? ఒక బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మన డ్రెస్ మనం వెతుక్కునేటప్పుడు ఎలా వెతుక్కుంటాం? అయ్యా ఆ డ్రెస్ ఇచ్చి ఏం తెచ్చేసుకుంటామా? అలా తెచ్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? కాళ్ళకి వేసుకునే చెప్పులే 10 షాపులు తిరుగుతారు. ఇంకా మన మీద వేసుకున్న బట్టల గురించి అంటే షాప్ అంతా మన మీద వేసుకుని చూస్తే కానీ మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. అలాంటిది దేవుడు నీ జీవితం పట్ల, బాబు ఇదిగో ఇంత గ్రాండ్ డిజైన్ ఉంది, ఇలా ఉంది అంటే మనకు మాత్రం ఇలా ప్రార్థన చేయగల కళ్ళు తెరిచేసరికి డిజైన్ కనపడిపోవాలి. ప్రభు నన్ను ఏం చేస్తున్నావు నాకు చూపించే, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సో మన ప్రార్థనా జీవితాల్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దేవునిని బట్టి మన ఆలోచన పద్ధతిని మార్చుకోవాలి, దేవునిని బట్టి మన జీవిత విధానం మార్చుకోవాలి. అంతేగాని నీ జీవిత విధానాన్ని బట్టి దేవుడు పనిచేయదు. నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి దేవుడు ఎక్కువ పనిచేయటం, చెడ్డగా ఉన్నావు కాబట్టి దేవుడు పని చేయకుండా మానివేయడం అనేది ఉండదు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి మనకు నిశ్చయత రావాలి, అష్యూరెన్స్ రావాలి. ఎలాంటి నిశ్చయత? ఎలాంటి నిశ్చయత రావాలి? ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్కి డిఫరెన్స్ ఏంటి? ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు బ్యాలెన్స్, టాక్ టైం బ్యాలెన్స్, ఒక 2 GB దాన్ని ఏమంటారు ఇంటర్నెట్ కూడా వేసి సెల్ ఫోన్ ఆడికి ఎవరికైనా ఇచ్చినాక వాడికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది ప్రీపెయిడ్ అంటే. దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరిచేదంతా ఎలా ఉంటుంది అంటే, ఇస్ ద ప్రీపెయిడ్ అంటే ఆల్రెడీ క్రీస్తు చెల్లించడం అయిపోయింది. ఈరోజు మనం ప్రత్యేకంగా ఏదో చేసి మనం దేవుణ్ణి మెప్పించడానికి లేదంటే దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి మనం ఇప్పుడు ట్రై చేయకూడదు. ప్రభువు చేసిన దానికి, క్రీస్తు మన జీవితాల్లో పనిచేస్తున్న దానికి కృతజ్ఞతతో మనల్ని మనం అప్పగించుకోవాలి. సో గ్రాండ్ డిజైన్ నీ జీవితంలో దేవుడు నీ పట్ల చేస్తుంటే ఎవరు లోబడాలి? ఎవరు లోబడాలి? మనం మాత్రమే లోబడాలి. సో పొద్దున్న నువ్వు వాక్యం చదివేట, ఎందుకంటే సాయంత్రానికి నీకు ఒక గ్రాండ్ డిజైన్ కావాలి, కానీ లోబడాల్సింది ఎవరు? సో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇమీడియట్ గా మనకు రావాల్సింది అంటే, ప్రభు నేను ఏ విషయంలో లోబడాలో నాకు నేర్పించు అని గనక మనం మౌల్డ్ అయితే, మనం గనక లోబడితే మంచి డిజైన్ అంటే మంచి భవిష్యత్తు దేవుడు మన జీవితాల పట్ల కలిగి ఉంచాడు కాబట్టి వస్తుంది. 55 55:10 ఉండను నెరవేర్చను. సో భుజించు వారికి ఆహారమును కలుగుటకాయ అది చిగిర్చి వదిలినట్టు చేయను అలాగే నాను. సో దేవుడి వాక్యం మన జీవితాల్లో పని చేయడానికి మాత్రమే దేవుడి వాక్యం ఉంది. నువ్వు నేను చదవడానికో, నువ్వు నేను బట్టి పడడానికో, లేదంటే నేను చెప్పడానికో దేవుని వాక్యం అందుకు కాదు. అది మన జీవితం పట్ల దేవునికి కలిగి ఉన్న ఆలోచన మాత్రమే దేవుని వాక్యం. దేవుడు నీ జీవితం పట్ల ఏమని ఆలోచిస్తున్నాడో అది మాత్రమే దేవునికి సంబంధించిన ఆలోచన. దేవుడికి నీ పట్ల ఉన్న ఆలోచన, నీ ఆలోచన దేవునికి ఏమని నువ్వు చెప్తున్నావు అది కాదు వాక్యం. దేవుడికి నీ పట్ల ఉన్న ఆలోచన మాత్రమే బైబుల్. దాన్ని మనం తెలుసుకొని దానికి లోబడినప్పుడు అది మన జీవితంలో సంపూర్ణతలోకి మనల్ని నడిపిస్తుంది. సో జస్ట్ బిలీవ్ ఇట్ అని అంటే మనం ఏం చేయాలి అంటే, ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవాలి, లేదు దీన్ని ఇది నా గురించి సంబంధించింది, దీన్ని నేను లోబడినప్పుడు అది లోబడటం అన్నప్పుడు అదే అంటే దేవుని వాక్యాన్ని మనం చేయాలి అన్నప్పుడు. నేను చదివిన మనం నాన్టెల్ 7th or 8th class ఉండేది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి ఈ వీడి పట్టుకెళ్ళి వాచ్ అమ్మేస్తాడు, ఆ అమ్మాయి హెయిర్ కట్ చేసి ఇస్తుంది. హెయిర్ కట్ చేసి ఏం ఇస్తుంది? వాచ్ వాచ్ బాక్స్ సంథింగ్. సో ఈరోజు ఓకే, ఒక స్త్రీగా మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు జుట్టు కట్ చేసుకుంటారా? జుట్టు కట్ చేసుకుంటారు, చివరిలో ట్రిమ్ చేసుకుంటారు, అది కాదు నేను అంటుంది, కత్తిరించేసుకుంటారా డబ్బుల కోసం? ఎప్పుడు చేసింది అమ్మాయి? ఎప్పుడు చేసింది? మన స్టోరీలో అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తి కోసం చేయడానికి మాత్రం దాన్ని పెద్దగా కష్టం అనిపించలా, నా దగ్గర ఇదిగానే ఉందని ఇచ్చింది. ఈరోజు ప్రభువు కోసం కూడా ఆయన మనం ప్రేమిస్తే ఏదైనా చేయగలుగుతాం, కానీ ప్రేమించకపోతే జుట్టు ఇవ్వడం కాదు కనీసం ముసుకేసుకోవడం కూడా భారంగా ఉంటుంది. సో దయచేసి ఏమనుకోకండి, ప్రేమించినప్పుడు మనం చేయాలి అని నా భార్య లేదు కాబట్టి పర్లేదు. సో ఏదైనా మనం ప్రేమించినప్పుడు చేయడం ఇట్స్ వెరీ ఈజీ. ప్రేమించకుండా చేయాలి అంటే నరకం. కాబట్టి ఈరోజు క్రీస్తుని మనం అడగాల్సింది ఏంటంటే ప్రేమించడం. నేను ఎవ్రీడే చేసే ప్రార్థన మా పిల్లలకి నేర్పించేది ఒకటే, చేయడం ఇష్టంగా చేయి ప్రభువా. ఇష్టం లేకపోతే నేనేమి చేయలేను, ఇష్టం లేకపోతే నా భార్యను ప్రేమించలేను, నా కొడుకును ప్రేమించలేను, మా అమ్మను ప్రేమించలేను, వాళ్ళు నాకు ఎదురు తిరిగితే వాళ్ళని నేను అసలు ప్రేమించలేను. అలా కాదు ప్రభువా, అది చేయడం నాకు ఇష్టంగా చేయి, అప్పుడు నేను ఏదైనా వాళ్ళ గురించి చేయగలుగుతాను. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చేయాలి అని నువ్వు అనుకున్నంత మాత్రాన చేయలేవు. నీ నీ జీవితంలో ప్రార్థన అవసరత ఉంది కాబట్టి నువ్వు భారంగా ప్రార్థన చేసినంత మాత్రం అవ్వదు. కానీ ఆయన ప్రేమించిన వారిగా మనం ఉన్నట్లయితే, ప్రభా నిన్ను ప్రేమించడం ఎలాగో నాకు నేర్పించు, నీతో ప్రేమలో ఉండడం నాకు నేర్పించని గనక మనం అడిగితే, అప్పుడు ఆయన కోసం నువ్వు ఏది చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు నువ్వు అంటావు ఎవరైనా వచ్చా బాబు క్రైస్తవ జీవితం చాలా కష్టం అంటే ఏం చెప్తావు? చాలా సులువు అని చెప్తావు. మన ఆలోచన పద్ధతి మాత్రమే మనల్ని క్రైస్తవ జీవితం అయినా మన జీవిత పద్ధతి అయినా కూడా ఈజీగా ఉందా కష్టంగా ఉన్నదా అని మనకి నిర్దేశిస్తుంది. మీ ఆలోచన పద్ధతి మాత్రమే, నా ఆలోచన పద్ధతి మాత్రమే ఈరోజు మనం ఉన్న స్థితికి కారణం. అందుకనే దేవుడు వాక్యం మళ్ళీ మళ్ళీ మన జీవితాల్లో ప్రస్ఫుటంగా చెప్తా ఉంటుంది. వాగ్దానాలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి. బైబిల్ మొత్తం వాగ్దానం అంటే నమ్మాలంటే మనకు కుదరట్లేదు. ఎందుకు? చాప్టర్కి ఒక వాగ్దానం ఉందంటేనే మనం నమ్మలేకపోతున్నాం. దేవుడు మన జీవితాల పట్ల ప్లాన్ ఉందని ఒక వాక్యం చెప్తేనే దాన్ని నమ్మడం కష్టం అవుతుంది. సో బైబిల్ మొత్తం మీ జీవితం పట్ల దేవుడు ప్లాన్ అంటే నమ్మడం చాలా కష్టం. ఒక మాటే నమ్మట్లేదు, 100 మాటలు నమ్మడం చాలా కష్టం. కానీ ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే దీన్ని యాజిటీజ్ గా ఉందని బిలీవ్ చేస్తారో, వాళ్ళ జీవితాల్లో క్రీస్తు పనిచేయడం చాలా ఈజీ. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే, ఇది చేయడం చాలా సులువు. ఎందుకు సులువు? ప్రభు చెప్పాడు నా కాడి చాలా సులువు. సో వాక్యాన్ని కష్టంగా ఉంటుందని పిల్లలకు ప్రొసెక్ట్ చేయకండి. వాక్యాన్ని మీరు చదివేటప్పుడు కూడా ఇది చేయడం చాలా కష్టమమ్మా చేయలేదు, కాదు కాదు. దేవుని వాక్యం చెప్తుంది కాడి సులువు అని. నేను చేస్తాను ప్రభు, నేను ఎలా లోబడాలో నేర్పించు. ఎందుకు నువ్వు లోబడాలి అంటే అది నీ గ్రాండ్ డిజైన్ కాబట్టి, నీకోసం దేవుడు తయారు చేస్తున్న ఉత్తమమైనటువంటి ఎండ్ రిజల్ట్ కాబట్టి. ఈరోజు మనం కొద్ది కాలం కష్టపడినట్టు శ్రమ పడినట్టు మనకు అనిపించినా ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు, ప్రత్యక్షత ఎంచదగినవి కావు. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాను అని అంటే, సాయంత్రానికి డిజైన్ అంటే ఈ రోజు అంతా మనం లోబడినప్పుడు కష్టంగా అనిపించవచ్చు. ఒక రోజు అంతా మనకు పనిచేస్తేనే సాయంత్రానికి మనకు కావాల్సిన జీతం మన చేతికి వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ దేవుణ్ణి అలాంటి పద్ధతిలో నా తండ్రి నన్ను ఇబ్బంది పెట్టడు, నా తండ్రి నన్ను కష్టపెట్టడు, నా తండ్రి నన్ను వదిలివేయడు అని ఎవరైతే తండ్రిలా తీసుకుంటారో వారి జీవితాల్లో ప్రభు ఈ రోజుకి పనిచేస్తాడు. ఆమెన్. ఒక చిన్న ప్రార్థనతో నెక్స్ట్కి వెళ్దాం. దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాగ్దానం నిజమై ఉన్నదని, దేవుని ప్రేమ వాగ్దానం రూపంలో నీ జీవితంలో ఇంకా ఉందని, క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా ఆల్రెడీ ఎవ్రీథింగ్ పెయిడ్ అండ్ రెడీ, ప్రతిదీ నీకు సిద్ధపరిచాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దాన్ని చేయడానికి ఆతురపడుతున్నాడని, దానికి లోబడితే చాలు మన జీవితంలో ఆయన ఫలింపును చూడగలిగామని నమ్ముదాం, ప్రార్థిద్దాం, విశ్వసిద్దాం. ప్రభువా సహాయం చేయండి తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటుండగా ప్రభువా, మా జీవితాల్లో నువ్వు ఉన్నావని, పనిచేస్తున్నావని విశ్వసిస్తూ ఉండగా నీ వాక్యంలో ఇదిగో చాలా స్పష్టంగా ఉంది తండ్రి, అనేకులు మా జీవితంలో నువ్వు ఉండడాన్ని బట్టి దిగులుతో భయంతో వణుకుతారని, అది నమ్మడానికి ముందు మాకు విశ్వాసం కలుగు చేయండి ప్రభువా. ఇదిగో నీ వాక్యానుసారంగా బ్రతకడం చేయడం చాలా కష్టమని మీ ఆయన అనిపిస్తుంది, కానీ నువ్వు వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పావయ్యా నా కాడి చాలా సులువు అని. అది నేను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభువా, అది చేయడం నాకు ఇష్టంగా చేయండి ప్రభువా. ఇదిగో నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి నువ్వు తెలుసున్నావు, నీ బాధను నేను ఎరిగానని నీ వాక్యంలో చెప్పావు ప్రభువా. ఇదిగో అలాంటి ప్రతి పరిస్థితి ఇదిగో నీకు తెలిసి ఉండగా నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు దిగులు చెందాలి ప్రభువా. నీ వాక్కు చేత నన్ను బలపరిచి అది నిష్ఫలముగా నాయన నెరవేర్చకుండా ఉండదని మరి ఒక మారి చెప్తూ ఉండగా అందరిని బట్టి వందనములు, స్తుతి, స్తోత్రం ప్రభువా. మరి ఒక మారి ఇక్కడ ఉన్న ప్రత్యేక బిడ్డను నన్ను మీ చేతులకు అప్పగించుకుంటుండగా ప్రభువా, మీ వాక్యము ద్వారా మా జీవితాల్లో పనిచేస్తూ ఉండగా మెలకు కలిగిన వారమై నాయన విశ్వాసముతో ఇష్టంగా సంతోషంగా నేను అనుసరించడం నేర్పించమని, సమస్తమైన మహిమను మీరే పొందుకోమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో దేవుని వాక్యాన్ని మనం అనుసరించే ప్రతిసారి మనకేమనిపిస్తుంటది? ఈరోజు బైబిల్ వాక్యం చదివామా లేదా అని అనిపిస్తుంది. మన ఇబ్బందులు ఉంటే మాత్రం కనీసం ఈ వాక్యం ద్వారా అయినా దేవుడు ఆదరిస్తాడే అనిపిస్తుంది. మిగతా రోజులంతా ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఎన్ని చాప్టర్లు చదివాం, ఈరోజు దాన్ని ఏమంటారు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాం, అలాగా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నా జీవితంలో దేవుడి డిజైన్, అంటే దేవుని ఆలోచన చొప్పున రాబో రోజులకి తయారవుతున్నాను కాబట్టి నన్ను నేను సిద్ధపరచుకుంటాను ప్రభు అని మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు చేపట్టుకుని మనల్ని నడిపిస్తాడు. ఒక్క నిమిషం, 102వ కీర్తన. నూట ఒకటవ కీర్తన 6వ వచనం. నా ఇద్దరు నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలమ్మా, చాలు చాలు. నా ఇద్దరు నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాను అంటే మీకు ఏమర్థమైంది? చెప్పండి, చదివిన తెలుగు అడిగాను. చెప్పమ్మా, నువ్వు చెప్ప. దేవుని దగ్గర ఉండడానికి నమ్మకమైన వ్యక్తులు కావాలి. ఇంకా మళ్ళీ చదివి మళ్ళీ చెప్పండి. ఈ ఆన్సర్ కూడా కరెక్టే. తొంభై ఒకటో కీర్తన మళ్ళీ చదవండి, 1వ వచనం. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? దాన్ని మళ్ళీ చదవ, వాక్యాన్ని అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా చదవమంటున్నానమ్మా. నేనేమి అందులో మర్మం నాకు బోధించండి అని నేను అడగలేదు. మీరు ఏం చదివారో దాన్నే చెప్పమంటున్నా. మళ్ళీ చదవండి ఇంకోటి పెద్దగా. ఎవరేం చెప్పట్లేదు. ఇంకొక వాక్యం చదివిపిస్తాను, 23:6. ఇప్పుడు దీని అర్థం చెప్పండి. చిరకాలము నేను యెహోవా మందిరములో. ఇప్పుడు ఆ వెనక వాక్యాలకు వచ్చి చదవండి. తొంభై ఒకటో కీర్తన 1వ వచనము. ఇందాక వచనం, ఈ మూడిట్లో కామన్ గా ఉంది ఏంటి ఒకటి చెప్పండి. నివాసం ఉండడం, నివాసం ఉండడం అంటే ఆదివారం ఆదివారం, శుక్రవారం శుక్రవారం, మంగళవారం మంగళవారం, అది కాదా నివాసం? నివాసం అంటే ఏంటి? మనం ఎక్కడ ఉంటామో దాన్ని మనం నివాసం అంటాం. అది చిన్న పురిపాకైనా చిన్న గుడిసైనా లేదంటే పెద్ద మేడైనా, నువ్వు ఎక్కడ ఉంటావు అనంటే మేము పలాను ప్లేస్లో ఉంటాం, దాన్ని మాత్రమే అంటారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక 2 రోజులు హోటల్లో ఉంచారనుకో, మీరు చెప్తారా మీరు ఎక్కడ నివాసస్థలం ఉంటారంటే మేము డాల్ఫిన్లో నివాసం ఉంటామని? ఎవడు చెప్పడు, దాని ఓనర్ కూడా చెప్పడు. ఎందుకు? దాని ఓనర్ కూడా సాయంత్రానికి మూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. అది వాడి నివాస స్థలం. సో ఈరోజు నీ నివాస స్థలం, నా నివాస స్థలం ఏమై ఉంది? బాగా చదివారు, కరెక్టే. సో మనం దేవునితో ప్రతిరోజు నివసించే వ్యక్తులుగా ఉండాలి. కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సండేలు ట్యూస్డేలు వెన్స్డేలు డేస్ని బట్టి కాదు, నిత్యము నివసించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే. అందుకని ఆ 102వ కీర్తన ఒకసారి చూడండి. ఏం వెతుకుతున్నాడయ్యా దేవుడు అంటే, నా యుద్ధ నివసించినట్లు. నివసించే వారి గురించి దేవుడు వెతుకుతున్నాడు. వచ్చిపోయే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఎంతమంది వచ్చడు మన అంటే వచ్చి పోతా ఉంటారు. ప్రార్థన అయిపోయిందా, ప్రార్థన అయిపోయిందా, మీటింగ్ ఎప్పుడు, మీటింగ్ ఎప్పుడు అంటే ఏంటి, మీటింగ్కి వస్తాం పోతాం, ప్రార్థనకు వస్తాం పోతాం. సో నువ్వెన్ని విన్నా, నువ్వెన్ని చెప్పినా, నువ్వెన్నిటికి వెళ్ళినా తెలుసుకొని దేవునితో మనం నివసించాలి. నివసించినప్పుడే అందుకని 101వ కీర్తన ఇంగ్లీష్ వెర్షన్లో అంటే ఐ విల్ లుక్ విత్ ద ఫేవర్ ఆన్ ద ఫెయిత్ఫుల్ ఇన్ ద లార్డ్, అంటే దేవుడు మేలు చేయడానికి ఎదురు చూస్తున్నాడట తనతో పాటు నివసించే వ్యక్తుల గురించి. సో ఇరుకు మార్గం అంటే ఏంటంటే కొంతమందే నివసిస్తారు, మిగతా వాళ్ళందరూ వచ్చిపోతుంటారు, వచ్చిపోయే వాళ్ళకు కూడా అన్నీ దొరుకుతాయి. ఈరోజు నివసించే వాళ్ళు మాత్రమే ధైర్యంగా చెప్పగలిగే ఒక మాట ఏంటంటే 91వ కీర్తన చూడండి. తొమ్మిది పది వచనాలు నీవు మహోన్నతుడైన దేవుని నివాస తలముగా చేసుకుని ఉన్నావు కాబట్టి నీకే అపాయము రాదు. సో నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్తే అపాయం వస్తుంది. ఎందుకు అప్పుడప్పుడు వచ్చి బయటకు వస్తున్నావు కదా, కంచి దాటి బయటకు వచ్చినట్లు దేవుణ్ణి కూడా మనం అప్పుడప్పుడు వెళ్తే అలాగే ఉంటుంది. కానీ ఎవరైతే ఆయనను నివాస స్థలంగా చేసుకుని ఉంటారో వాళ్ళకి ఇదిగో ఈ వాగ్దానం, అష్యూరెన్స్ మీకు కాదు నాకు కూడా కాదు. ఎవరైతే నివాస స్థలంగా ఉన్నారో వారికి ఏమని, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాబట్టి నీ బండి మీద స్టిక్కర్ వేసుకుంటే ప్రభు నీకేమీ, నువ్వు నివసించేవాడిగా ఉన్నట్లయితే నువ్వు బండి మీద ఉన్నా లేదంటే నీటిలో ఉన్నా కూడా రక్షించేవాడు ఆయన అయి ఉంటాడు. అలా లేకపోతే నువ్వు స్టిక్కర్లు రాసుకున్నా నీ పిల్లలకి నువ్వు ఎన్ని చెప్పినా కూడా అవదా. అందుకనే పద్నాలుగు పదిహేను వచనాలు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. ఈరోజు దేవుని వాక్యం చేయడం మనకి ఎందుకు డిఫికల్ట్ అవుతుంది అంటే, ఎందుకు డిఫికల్ట్ అవుతుంది, ప్రేమించలేకపోతున్నాం కాబట్టి. దేవుడు అంటే గొప్పవాడు, అద్వితీయుడు, ఇంకేముంటాయి, దేవుణ్ణి స్తుతించండి అంటే ఏమేమంటాం, ఆయనకు కూడా అర్థం కాదు అప్పుడప్పుడు తెచ్చుకుంటాడు డిక్షనరీ, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకు కూడా అర్థం కావట్లేదు. ఆయన కూడా అప్డేట్ అవుతాడు కదా, ఓల్డ్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు మేబీ ప్రభు కూడా. మరి అప్పుడు మనం వచ్చి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే దావీదు కాలంలో చెప్పామనుకోండి ఆయనకు అర్థమవుద్దేమోలేదు మేబీ, సరే మనకు తప్పదులేదు అంటే మీ పిల్లోడికి అర్థం కాదు, మీ పక్కింటి వాళ్ళకి అర్థం కాదు, నువ్వు స్తుతిస్తున్నావు నువ్వు అనుకుంటావు, వాళ్ళు ఏమనుకుంటారు, లేదో డ్రామా నేర్చుకుంటున్నట్టున్నారు అందుకనే చూసారు అలాంటి భారీ డైలాగులు. కానీ ఈ మాట ఏమని చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక చాలు చాలు. సో ఎవరినైనా మీరు ప్రేమిస్తే వాళ్ళతో ఏం మాట్లాడతారు, ఇదిగో అమ్మ ఉంది ఆడితో ఏం మాట్లాడుద్ది, ఆడితో ఏమ్మా వాడి మీద ప్రేమ ఎక్కువైపోతే ఏం మాట్లాడతావు, మీ అందరికీ తల్లులుగా తెలుసు నాకు తెలుసు, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి అన్నిసార్లు భారీ డైలాగులు పెద్ద పెద్దవి ఉండవు, కానీ ఎక్స్ప్రెస్ చేసే మనకు తెలుసు, తీసుకునే వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు ఆ కమ్యూనికేషన్ మనకు ఉండదు, మనకి ఎంతసేపటికైనా ఎంత భారీ డైలాగులు పెట్టాం, ఎంత భారీ ప్రార్థన చేసాం, అలా చేస్తేనే దేవుడు వింటాడేమో, లేకపోతే మళ్ళీ దేవుడు కోపం వస్తుందేమో. కానీ దేవుడు ఆ బిలాంగింగ్నెస్ అంటే ఆ ఇష్టాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ మాట అన్నాడు, ఏమని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక తప్పించేదను. సో 15-16 ఈ 91వ కీర్తన మనం రాసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు, ఆయనను నివాస స్థలంగా చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే ఈ బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా నీ కోసం నా కోసం సిద్ధపరచబడింది. సో దేవుని వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే చాలా నీకు సంబంధించింది కాబట్టి, నీ జీవితానికి సంబంధించిన డిజైన్ కాబట్టి చాలా శ్రద్ధగా దాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు దానికి మనం లోబడడానికి ఎందుకు ప్రయత్నించాలంటే ఆ డిజైన్ కరెక్ట్గా రావాలి అంటే నువ్వు నేను దాన్ని లోబడాలి. దాన్ని మనం ఎందుకు విశ్వసించాలి, అది నీ పట్ల ఇవ్వబడినటువంటి వాగ్దానం కాబట్టి. పక్కింటోడు గురించి ఇంకోటి గురించి ఇస్తే నువ్వు విశ్వసిస్తే చేయ లేకపోలేదు, కానీ అది నీకు సంబంధించింది కాబట్టి నువ్వు విశ్వాసం దాని మీద అంటే దేవుడు నీకు ఇచ్చిన మాట మీద లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అన్నిటికీ మించి చాలమ్మా ఈ 91వ కీర్తన 1వ చెప్తున్నా, మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తిని నేడిన విశ్రమించువాడు. ఆయనతో నువ్వు నివసించే వాళ్ళుగా ఉంటే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నీ లైఫ్ లో ఉండే ప్రతి పరిస్థితిని బట్టి కూడా నువ్వు, అప్పుడు ఆయన చెప్పిన వాక్యం ఏమైంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఆయన దగ్గర నివసించకుండా ఇళ్లలోనూ ఎక్కడో నివసిస్తా సొంత ప్లాన్లు వేసుకొని సొంతంగా బతుకుతున్నాం కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ పిలవాల్సి వస్తుంది. సో బైబుల్లో ఉన్నదంతా ఏంటంటే, బాబు ఎక్కడున్నారు మీరు రండి, ప్రాఫిట్స్ని పంపించి ఛానల్ పంపించి రండి, తీసుకురండి, ఎందుకు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని హెచ్చు చేస్తాను, మిమ్మల్ని పెద్ద చేస్తాను, అది చేస్తాను, ఎందుకు, తండ్రి ప్రేమ కాబట్టి ఎలా ఉన్నా వదిలేయలేకపోతున్నాడు. కాబట్టి ఈరోజు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి మీద మన మీద ఉంచినటువంటి ఆ ఇష్టాన్ని ప్రేమను మనం తిరిగి అర్థం చేసుకుని నమ్మకమైన బిడ్డలుగా ఎదిగినప్పుడు క్రైస్తవ జీవితం చాలా ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అలా లేకపోతే నేను ఎన్ని వాక్యాలు ఇక్కడ చెప్పినా, లేదంటే నమ్మకపోతే నా జీవితం కష్టంగానే ఉంటుంది. ఇలా మనం అర్ధరాత్రులు ఎన్ని విన్నా కూడా అవి మనకి ఇంకొన్ని మాటలు మన చెవుల్లో చేరతాయి, లేదంటే ఇంకొన్ని మంచి పాయింట్లు అబ్బా బాగుంది అనిపిస్తుంది, కానీ అది మన రేపొద్దున మనల్ని వాక్యాన్ని నమ్మడానికి, వాక్యానికి లోబడడానికి మనల్ని నడిపించదు. కాబట్టి ఈ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఎందుకు నువ్వు నమ్మాలి అంటే, ఇది నీ డిజైన్ కాబట్టి, ఇది నా డిజైన్ కాబట్టి. దానికి ఎప్పుడైతే మనం లోబడతామో ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, అందుకని కీర్తనలోనే చూసిన 139వ కీర్తన పదహారవ వచనం. ఎన్ని రోజులమ్మా, ఎన్ని రోజులు? సో ఈరోజు రాత్రి నువ్వు ఇక్కడ కూర్చుంటే దేవుడికి తెలియదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రభువా మరి హోల్ నైట్కి వెళ్ళాను చూసుకో మరి అని మళ్ళీ స్పెషల్ చెప్పాలా, అన్ని ఆయనకి తెలుసు. సో మనము దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడని అర్థం చేసుకొని దానికి తగినట్లు మన లైఫ్ని మనం ట్రాన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కష్టంగా ఉంటే దేవునికి చెప్పాలి, ఇబ్బందిగా ఉంటే దేవునికి చెప్పాలి, వాటన్నింటిలోనూ కూడా దేవునిని నమ్మాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. దేవుడు మన జీవితాల్లో ఈ రాత్రికాల సమయంలో మరి ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. ఆమెన్, నిజమైందేనా? ఆమెన్.